పరస్పరాశ్రిష్టవపుర్ధరాభ్య మళ్ళా మనం ప్రారంభించుకుంటున్నాం ఉపన్యాసం. చాలా రోజుల తర్వాత అంబికావారి అష్టాదశ పురాణాల్లో వరాహ పురాణ కార్యక్రమం మధ్యలో ఆగింది, అది కూడా మళ్ళీ కొనసాగించుకుందాం. ఇదంతా కూడా జీవుడు తరించడానికి పరమాత్ముడు స్వయంగా చేసినటువంటి బోధ. ఏం చేస్తే ఈ శరీరం నుంచి విముక్తి పొంది మానవుడు శ్రీ కైవల్య పదం పొందుతాడు, మోక్షం పొందుతాడు, అదే విశేషాన్ని ఇందులో చెప్పారు. సాధారణంగా ప్రతి వ్యక్తికి ఒక అనుమానం ఉంది, ఆ అనుమానాలన్నీ ఇందులో తీర్చాడు. బతికొండగా పిండం పెట్టరు, అన్నం పెట్టరు, తచ్చిన తర్వాత పిండం ఎక్కడ పెడతాడు? కన్న తండ్రికి బతికొండగా అన్నం పెట్టరు, వాడు తచ్చాక అన్నం ఏం పెడతాడు? తచ్చిన తర్వాత పెట్టేదాన్ని పిండం అంటారు. అసలు మరణ అనంతరం వ్యక్తికి చేసే శ్రాద్ధ కర్మలు వారికి అందుతాయా? అంది తీరుతాయి. ఈ వ్యక్తికని కాదు, ఎందుకనంటే మనిషి ప్రాణం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ జన్మ వెంటనే ఎత్తచ్చు, లేదా స్వర్గమో నరకమో పొందొచ్చు, అది ఇది కాకపోతే ఇంకేదైనా లోకానికి వెళ్ళచ్చు. ఏం చేసినా పితృలోకము అన్న లోకం ఉంది, ఆ లోకంలో ఉన్న దేవతల కోసం ఈ పేరు చెప్పి మనం పిండ ప్రదానం చేస్తున్నాం. ఆ పితృలోకానికి కనుక ఈ పిండ ప్రదానం పెడితే అప్పుడు ఆ వంశం సుఖంగా ఉంటుంది. ఈ జన్మ మళ్ళీ వీడు ఎత్తాలి అంటే, లేదా ఉన్న జన్మని పవిత్రం చేసుకోవాలంటే, లేదా భయంకర నరకం నుంచి విముక్తి పొందాలి అంటే ఖచ్చితంగా ఈ పిండ ప్రదానం చేయాలి. ఆ విధానం, ఆ తంత్రంతో కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో చెప్పాడు. ఈ పురాణ కథ, ఇప్పుడు ఈ చెప్పబోయే కథ మనం ముందే చెప్పుకున్నట్టుగా దాదాపు 5 పురాణాల్లో యథాతథంగా ఉంటుంది. అందువల్లే దీన్ని మరింత శ్రద్ధగా వినాలి. మానవుడు శరీరం విడిచిపెట్టిన తర్వాత కట్టె లేక ఇనుము మొదలైనటువంటి లోహాలు ఎటువంటివో శరీరం అటువంటిది అన్నారు. మృత శరీరము ఎండు కట్టెతో సమానం, లేదా తుప్పు పట్టిన ఇనుముతో సమానం. మంచి ఇనుము అయితే దాన్ని వాడతాం, తుప్పు పట్టిన ఇనుమిది. ఇంకా తుప్పు పట్టిన ఇనుము అంటే ఏ ముక్క ఆ ముక్క పెచ్చు విడిపోతుంటే సరే, గేట్లు చేయించుకున్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. రంగు ఇవ్వకుండా పట్టించుకోకుండా దాన్ని వదిలేస్తే కొంతకాలానికి ముట్టుకుంటే అలా రాలిపోతూ ఉంటుంది. అలా రాలిపోయే ఇనుముతో సమానము అన్నారు ఈ శరీరాన్ని. ఆ సమయంలో శరీరాన్ని అందుకే ఇంట్లో ఎక్కువ కాలం అట్టే పెట్టద్దు అని చెప్పారు. ఇటువంటి శరీరాన్ని శ్మశానానికి పట్టుకుపోయేటప్పుడు కానీ, శ్మశానంలో తగలబెట్టేటప్పుడు కానీ నాన్నవాడు బంధువులు మొగుడు పెళ్ళం ఈ బంధాలు ఏవి కూడరు. ఎంత దుఃఖం ఉన్నా చేయలేరు, సరే దుఃఖం లేకపోతే గొడవలేదు. కానీ కూడా మాత్రం ఒకటే ఒకటి వస్తుంది, అదే మనం చేసిన సత్కర్మాచరణము. అందుకే ఏమన్నారు, శుభాశుభం కృతం కర్మ గచ్చంతం అనుగచ్చతి. గచ్చంతం అంటే చచ్చి పైకి పోయేవాడికి, ఆ పైకి పోయేవాడిని అనుసరించి వెళ్ళేవి ఏమిటి అంటే శుభ అశుభం, అది మంచో చెడ్డో. నువ్వు మంచి చేస్తే మంచి, చెడ్డ చేస్తే చెడ్డ, నీ వెంట వస్తాయి. అందుకని మామూలుగా కృతం కర్మ అంటే చాలు, కర్మ అంటే పని, కృతం చెయ్యబడినది. కృతం కర్మ అంటే నువ్వు చేసింది ఏదో, అది ఏం చేసావు నువ్వు అది నీకే తెలియదు కదా. అందుకని ఏమంటున్నాడు, శుభ అశుభం, అది శుభమో అశుభమో, నువ్వు మంచి చేస్తుండొచ్చు చెడ్డా చేస్తుండొచ్చు. మన దృష్టిలో మనకేమనిపిస్తుంది, నేను మంచివాడిని నేను మంచి చేశాను అనిపిస్తే, ఎవరికి వాడికి అలా అనిపిస్తే, అలా అనిపించకపోతే బతకలేడు వీడు. సింహం ఆహారానికి వేటాడేటప్పుడు నేను పాపం చేస్తాను అనుకుంటే జంతువుని చంపి తినగలదా? పాము ఎలకను వింగేటప్పుడు, పాము కప్పను వింగేటప్పుడు, ఇలాగే అన్ని పనులు, ఏ పని చేసినా నేను మంచి చేస్తున్నాను అనుకుంటున్నాడు మానవుడు. కానీ వాడు మంచో చెడ్డో ఏం చేస్తున్నాడో పైన దైవానికి తెలుసు, శాస్త్రానికి తెలుసు, తక్కిన వాళ్ళకి తెలియదు. అందుకే నువ్వు మంచో చెడ్డో ఏదో చేసావు అది నీ వెంట వస్తోందిరా. గృహాదర్థాన్ని వర్తంతే. అయ్యి బాబాయ్, నువ్వు కష్టపడి డబ్బు సంపాదించావు కదా, ఈ డబ్బు ఏమవుతుంది? చాలామందికి ఇది అనుమానం కదా, మరి మేము బతికొండగా బోల్డ్ సంపాదించామండి, బీరువాలో కొంత ఉంది, లాకర్లలో కొంత ఉంది. ఈ మధ్యన ఒక ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేసి రిటైర్ అయిన వాడు రిటైర్ అయిన 10 ఏళ్ల తర్వాత వాడి లాకర్ని ఓపెన్ చేశారట. ఎందుకో అవినీతి నిరోధక శాఖ వాడి లాకర్లలోంచి 20 రూపాయల కట్లు పొడి 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 ఆడిపోతూ 100 కట్లు బయటకు వచ్చాయి. దొంగపీరు కదా, పట్టుకొచ్చి నాకన్నా ఇచ్చాడు కదా, పీట ఎప్పుడో కట్టేసేవాడు. 20 రూపాయల కట్లు 100 కట్లు మిసిమిస్ అయిపోయాడు పొడి పొడి. ఎక్కడో కాదు, ఏలూరులోనే మెయిన్ బ్రాంచ్లో 100 కట్లు అంటే ఏమండి, కట్లు ఎంత ఉంటుందండి? 20 రూపాయల కట్ల అంటే 2000, 100 కట్లు అంటే 2 లక్షలు. ఆరి వీడి గొప్ప తెగ నాకు లెక్కలు తెలుసుకుని ఇప్పుడు 2 లక్షల రూపాయలు తగలిచ్చాడు అనవసరం. మానవుడు ఇలాగే లాకర్లలో లాకర్ అనుకుంటున్నాడు, ఇంట్లో దాస్తున్నాడు, ఇంకెక్కడో దాస్తున్నాడు, బంగారం దాస్తున్నాడు. అందుకే ఉంటాడంటే అర్థాహ అంటే డబ్బులు, అర్థాని డబ్బులు గృహే గృహమునందు వర్తంతే ఉంటాయి. నీ డబ్బులు ఇంట్లోనే ఉంటుంది అబ్బాయి, నువ్వు వచ్చిన తర్వాత నీ వెనకాతను మోసుకొచ్చేవాడు డబ్బు మోసుకొస్తాడు అనుకుంటున్నావా? ఏ హీరాదు, నీ డబ్బు నీ ఇంట్లోనే ఉంటుంది. ఇంకా బంధువులు, మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా చెల్లి, మా అన్నయ్య, మా భర్త, ఇవన్నీ అనుకుంటున్నామే. శ్మశాన సర్వ బాంధవాహ, ప్రేమాభిమానాలను బట్టి శ్మశానం వరకు వచ్చి శ్మశానంలో అయిపోతారు. శ్మశానంలో తర్వాత మంతపడి వచ్చేస్తారేంటి, బాబోయ్ మా ఆయన లేకపోతే నేను వెళ్ళకుండా నేను ఉండలేను అని. నిజంగా శ్మశానంలో మొగుడితో పాటు చిత్తి ఎక్కగలిగే ధైర్యం ఎంతమందికి ఉంటుంది? ఎవరో నూటి కోటి ఏం మార్తీర్లు అంటే వాడు ఇస్తారు. కాబట్టి డబ్బేమో నీ కంపలో ఉంది, బంధువులేమో శ్మశానం వరకు వస్తారు, రాలేని వాళ్ళు ఫోన్లో ఏమనుకోకు బావా రాలేని అంటారు. అయిపోయింది, కనీసం ఆ మాట అనేది చెప్పారు. అసలు నాకు తెలియలేదండి, నాటకం దొంగ పీదుగులు కొందరు ఉంటారు అన్నీ తెలుసు వీడికి. ఆ 13 రోజులు అయ్యేదాకా చిక్కులు మరకుండా 13 రోజు అయిన తర్వాత అరే అరే నాకు తెలిస్తూ వచ్చేసేవాడి అండి అన్నాడు. అంటే వీడి ఇంకా పెద్ద దొంగ. ఈ మధ్యన హైదరాబాద్లో ఉపన్యాసం చెప్పడానికి నాతో పాటు ఒక పెద్ద ఆయన తీసుకెళ్ళా, ఓ పండితోత్తముడు. ఆ పండితోత్తముడు కొడుకు ఫోన్ చేసి, మా నాన్నగారు తోడలుడు చచ్చిపోయాడండి హైదరాబాద్ ఒప్పల్లో, కానీ మీతో పాటు పారాయణ ఆగిపోయి డబ్బులు ఆగిపోతాయి, డబ్బులు ఆగిపోతాయంటే నేను ఇచ్చే డబ్బులు, అందుకని 12 రోజులు అయ్యేదాకా మా నాన్నకి చెప్పకండి అందుకు చేశానండి అంట. సరే అలాగే ఫోన్లో వాడు చెప్పొద్దంటే నేను చెప్తే పాపం కదా మరి, అందుకని చెప్పకుండా 12 రోజులు స్నానం అయిపోయాక మీ అబ్బాయి ఇలా ఫోన్ చేశాడండి, మీ తోడలుడు చచ్చిపోయాట అంటే మా తోడలుడు చచ్చిపోయాడని నాకు తెలుసండి అని, నేను బయట పెడితే అనవసరంగా నా పారాయణ ఆగిపోతుందండి అన్నాడు ఆయన. వీడిక్కా దేవతకు ఇలాగ చాలామంది లోకల్లాగా ఉంటారు, అంటే తెలిసినా మెప్పిస్తారు కొందరు. అసలు తెలియకుండా ఉంటే మంచిదని మన అందరం అనుకుంటున్నాం, మీరు నేనని కాదు, అందరికీ ఏవో ఏ ఇబ్బంది వస్తుందో, అనవసరంగా 12 రోజుల్లో ఏమో ఆగిపోతుందో. ఏమండి సార్ గారు, హాయిగా ద్వారకా ప్రయాణం పెట్టుకున్నాం, 6500 డబ్బు కట్టాము, 14 రోజులు కార్యక్రమం, అప్పుడు దిక్కుమాలిన వార్తలు చిన్న చిత్త తెలియపోయినా మనం కమ్మునిపోయేది లేదు, అందుకని అటువంటిప్పుడు తెలియకుండా ఉండడం మంచిది, తెలిసినా తెలియలేదు పెట్టేస్తారేమో అవుతున్నారు కొన్ని సందర్భాల్లో. కానీ అన్ని సందర్భాల్లో నటించేవాడు కొందరు ఉన్నారు, అసలు వాడు పట్టించుకోరు అన్నాడు ఇందులో. ఇది 8వ శ్లోకం, 102వ శ్లోకం మన గురించి బారాశారు. అంచేత ఎక్కడికక్కడ ఎవడికి వాడే, అయితే డబ్బింట్లో ఉంటుంది, బంధువులు ఇంట్లో ఉంటారు, తెలిసినా నటిస్తారు, తెలియకపోయినా నటిస్తారు. కానీ ఏది నటించినా నటించకపోయినా ఏ ప్రయాణం చేసినా చెయ్యకపోయినా మన వెంట వచ్చేది ఒకటే ఒకటి ఉన్నది, అది మనం చేసిన మంచి చెడ్డ శుభ శుభం కృతం కర్మ గచ్చంతం అనుగచ్చతి. ఈ పైకి పోయేవాడిని అనుసరించి వచ్చేది మాత్రం మనం చేసిన మంచి లేక చెడు. శరీరం వహిని నాతగ్ధం కృతం కర్మ సహస్తికం పుణ్యం వాయాది వా పాపం భుంసై సర్వత్ర మానవగా. ఇది స్థూల శరీరము అంటారు. ప్రాణం పోయాక ఈ శరీరం కట్టే కదా, ఈ స్థూల శరీరం శ్మశానానికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ తగలబెట్టేస్తున్నారు. అప్పుడు తగలబెట్టేంత వరకు ఈ పుణ్యం పాపం మన అంటుకోదటండో, అందుకే శవం ఉన్నంత వరకు వీడు అల్లాడిపోతాడు. ప్రాణం పోయాక ఎక్కువ రోజులు అట్టే పెడితే పాపం అన్నారు. ఎందుకని అంటే ఆ జీవాత్మని మనం ఏడిపిస్తున్నాం, వాడంత తేలిగ్గా పోట, వాడి శరీరం తగలడేదాకా ఆ శరీరం తుట్టే నా బాడీయో, నా బాడీయో ఎముడికి మొగుడు సినిమాలో వాడు ఏడుస్తాడు అలా. ఆ రకంగా కాబట్టి శరీరం తగలబెట్టబడేదాకా మానవుడి యొక్క ఆ ప్రాణం ఆత్మ అక్కడే తిరుగుతుంది. పుణ్యకర్మ పాపకర్మ శరీరం తగలబడగానే అప్పుడు మన వెంట వస్తుంది. కాబట్టి మనుష్యుడు సాధ్యమైనంత వరకు పుణ్యం జాగ్రత్తగా అనుష్ఠానం చేయాలి. తన కర్మని అనుసరించి పుణ్యం పాపం వస్తుందని తెలుసుకోవాలి. తండ్రి తల్లి కొడుకులు సోదరులు ఈ బంధువులు భార్య మొదలైన వాళ్ళందరి సంబంధం ఎటువంటిది అంటే శ్రాపయామివ జంతూనాం నద్యాం కాష్టౌ కవచ్చలః పితృమాతృ సుతభ్రాతు బంధుదారాది సంగమః. ఇది చలివేంద్రం ఎటువంటిదో అటువంటిది అన్నారు. వేసవకాలంలో చూసారా మంచినీళ్ళు పోస్తారు, దాన్ని చలివేంద్రము అంటాం. ఎందుకంటే ఇప్పుడు కాస్త తగ్గాయేమో కానీ పూర్వం పాపం అందరికీ నాలుగు రోట్ల కూడలిలో కుండలు పెట్టి ఆ కుండల నిండా నీళ్లు పోసి మనుషులు కూడా పెట్టి వచ్చేవాడికి పోయేవాడికి అక్కడ ఒక పందిరేసి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చేవారు. ఆ వచ్చిన వాడు కాసేపు అక్కడ కూర్చుని ఎండ కదా అందుకని మంచినీళ్ళు తాగి విసిరేని తీసుకుని వెళ్ళేవారు. కాసేపు అక్కడ కూర్చున్నాక పెర్మనెంట్గా కూర్చుంటే కుదురుతుందా? ఎవరింటికి వాళ్ళు వెళ్ళవలసిందే, మంచినీళ్ళు తగ్గక చీకటి పడకుండా. ఈలోపు సరదా కబుర్లు మొదలెడతాం కదా, వెంకాయమ్మ గారు బాగున్నారా, అహో మీది ఊరా, మాది ఆర్ఆర్పేటేనండి, దానికి ఆర్ఆర్పేట అవునో కదా మీరు, ఓహోహో హనుమాదేవి గారు మీది పవర్పేట అండి, అదేంటండి మొన్నటిదాకా గిలకల గేట్ సెంటర్లో కనబడ్డారు, ఇప్పుడు చిలకల గేట్ సెంటర్ దగ్గర వచ్చారంటే మాది అద్దిల్లండి, మారుతూ ఉంటామండి అని చెప్పుకుంటాం. కాసేపు అన్ని అయిపోయాక మళ్ళీ ఎవరి దాన్ని వెళ్ళిపోతారు, వెళ్ళిపోయాక మళ్ళీ కలుస్తామా, సదా పుడితే కలిస్తే కలవచ్చేమో గారు అక్కడికి పని లేదు. ఇదిగో ఈ ప్రారంభం వల్ల మనుషులు కూడా ఇక్కడ చేరతారు, చలివేంద్రంలో చేరినట్టుగా. కాసేపు భార్యాభర్తగానో పిల్లలుగానో ఇంకో రకంగానో నటిస్తాం, శరీరం విడిచిపెట్టాక ఎవడదారి వారు రమ్మంటే రా. నీరాగార నివిష్ట పాంధుల క్రియం నిక్కంపు సంసార సంచారు ఒత్తురు కూడి విత్తురు సదా సంగం పులేదెత్తటం. శాశ్వతమైన స్నేహం ఎవరితోటి లేదు. వేసవికాలంలో చలివేంద్రం దగ్గర చేరిన బంధువుల్లాగా స్నేహితుల్లాగే చేరుతూ ఉంటాం సంసారం. అక్కడ 10 నిమిషాలు 5 నిమిషాలు ఉంటే ఇక్కడ 10 రోజులు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటున్నాం. ఆ తర్వాత ఎవరికి ఎవరితో సంబంధం, సదా సంగంబులేదెత్తటం. శాశ్వతమైన స్నేహం ఎవరితో లేదు. బతకలేం బాబో, ఎంత ఏడ్చి ఎంత గింజుకున్న ఆ వ్యక్తి మళ్ళీ జీవితంలో ఈ శరీరంతో కనపడ్డం. అందుకే త్యాగరాజు గారు ఒక కీర్తన రాశారండి, త్యాగరాజు కీర్తనలో నాకు చాలా ఇష్టమైంది అనమాట. తరలిపోతామాపై దయ ఉంటండోయ్, మరలా జన్మానికి రాము మదిలో నుంచండోయ్ అన్నాడు. ఆ ఒక్క ముక్కను 50 సార్లు వెనక్కి ముందుకు తిప్పి పడతాడు ఆయన. తరలిపోతాం, నేను తరలు వెళ్ళిపోతున్నాను ఎక్కడి నుంచి, మమ్మల్ని దయతో చూడండి, మాపై దయ ఉంచండి అన్నాడు. మళ్ళీ జన్మానికి రాము. ఇక్కడ 2 అర్థాలు, ఈ శరీరంతో మీకు కనపడం అని ఒక అర్థం, నేను రామభక్తుడిని మళ్ళీ జన్మానికి రమ్మంటే భూమి మీద జన్మ లేదు, పునర్జన్మ రాదు మాకు అని అంతరార్థం, పునర్జన్మ లేదు. మీ మనస్సులో మాత్రం అట్టే పెట్టుకుంటారా, నిజంగానే మనం ఆయన అట్టే పెట్టుకున్నాం. నేను కూడా అంతే, రేపు పొద్దున వెళ్ళిపోయాక ఆ మహానుభావుడు 18 పురాణాలు ఆ మండపంలో కూర్చొని చెప్పాడు, ఇప్పటికీ మారుమోగుతున్నాయని చాలా కాలం చెప్పుకుంటారు కదా, అక్కడ వేశారు కదా ఎక్కడో ప్లేట్లో, అవి లేకపోతే ఎవడో పట్టించుకోడు, ఏదో పుట్టాము పెరిగాము తచ్చేవాడా, పుట్టలోని కథలు పుట్టదాగిట్టదాన్ని. కాబట్టి మానవ జీవితం ఇంత చంచలమైనదని, శాశ్వత సాంగత్యం లేదని గ్రహించాలి. కొడుకులు మనవలు భార్య ధనం ఈ సంసారంలో ఎవ్వరికీ సంబంధించినవి కావు. అంచేత జ్ఞాని ఏం చేస్తాడంటే, సంసారే నాస్తిక కన్య స్వయం తస్మాత్ ప్రదీయతం, తన చేత్తో తాను దానం చేసుకోవాలట. ఐసర మధ్యాని వెళ్ళిపోవడం కాదట, తన చేతితో తాను చేసుకున్న కర్మమే కలిసి వస్తుంది. చాలామందికి తెలియదు ఇది, మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, చిన్నవాళ్ళు మరీ గుర్తుపెట్టుకోండి. మా ఆయన చేశాడు లేకపోతే మా ఆవిడ చేసింది అంటే ఎవడిది ఎవడికి రాదు, ఎవరి చేతితో చేసుకుంటే వాడితో వస్తుంది. ఓ రాజుగారు చచ్చిపోయాడు, ఆయనతో పాటు ఆయన భార్యలు కూడా పోయారు. అందులో ఒక్క భార్యని మాత్రమే స్వర్గానికి తీసుకెళ్లి తక్కిన వాళ్ళందరినీ నరకానికి తీసుకెళ్తూ ఉంటే తక్కిన భార్యలు అన్నారు, మా ఆయన బోలెడు డబ్బు దానం చేశాడు కదండి అంటే పిచ్చాడా మీ ఆయన, అదొక సంపద, ఆ మూట్లోంచి తాను చేసుకున్నాడు, ఆ సంపాదనలో ఆయనకి నాలుగో వంతు పుణ్యం వచ్చింది, ఆయనకు కూడా పూర్తి పుణ్యం రాలేదట. ఎందుకని? ఆ డబ్బు ఆయన సొంతంగా సంపాదించిన, వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఆస్తిని, తండ్రి ఇచ్చిన ఆస్తిని అభివృద్ధి చేసేవాడికి పుణ్యం చేస్తే నాలుగో వంతే వస్తుంది. వ్యక్తిగతంగా నేను ఫలానా వాణ్ణి అని తన చేత్తో 10 రూపాయలు చేత్తో పెడితే అప్పుడు పూర్తి పుణ్యం వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? రాణి గారు ఆ రాజ్యం తరపున ఉన్న డబ్బుతో ఖర్చు పెట్టిన దాంతో ఆవిడ పుణ్యం చేశాను నాకు వస్తుంది అనుకుంది, రాలా. రాజ్యంలోంచి వచ్చేది ఇంతే వస్తుంది. కానీ మీ అందరూ ఇక్కడ కూర్చునే వాళ్ళందరూ మీ చేత్తో పట్టుకొచ్చి ఇచ్చే 10 రూపాయలే, మీ చేత్తో ఇచ్చుకునే డబ్బే, అలాగే మీ చేత్తో ఇచ్చే పూజలే, మీరు వినే పురాణమే మీకు దక్కుతుంది. కుటుంబంలో ఉన్న ఆస్తి అంతా ఉమ్మడి ఆస్తి, ఆ ఉమ్మడి ఆస్తులోంచి మీరు చేసే పుణ్యం మీకు కేవలం ఇంత తృణప్రాయం దక్కుతుంది. ఇంతకంటే ఇంక నేను ప్రామాణికంగా ఇక్కడ 116 పద్యంలో చెప్పారు, 106 పద్యంలో చెప్పారు శ్లోకంలో. ఉప్పులెట్టుకోవలసినటువంటి గొప్ప గొప్ప పద్యం 6వ శ్లోకం ఏమన్నాడు? స్వయం అంటే తనంత తాను, తస్మాత్ ప్రదీయతాం, తనంత తాను తన చేత్తో చేసుకుంటేనే సంపూర్ణము. వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోకం, చాలా మందికి తెలియదు. ఇంతవరకు ఇటువంటి శ్లోకం మనకు పురాణాల్లో రాలేదు కూడా. అందరూ గుర్తుపెట్టుకోండి, మా ఇంట్లో ఆస్తి ఉందండి, మా ఆయన చేయించాడండి, లేకపోతే మా ఆవిడ చేయించిందండి, మా అబ్బాయి చేయించాడండి, లేకపోతే ఇంకోటి చేయించారండి, ఇదంతా అంటే అందులో పుణ్యం స్వల్పం దక్కుతుంది, దక్కపోవడం లేదు, ఇంతే దక్కుతుంది. తనకి తాను సంపాదించుకోవాలి పుణ్యం మటుక్కి. తస్మాత్ స్వయం ప్రదీయత ఆత్మాయత్తం ధనం యావత్ తావత్ విక్రే సమర్పయేత్ పరాధీనే ధనే జాతే న కించిద్ వక్తుమత్తయేత్. ఇక్కడ కూడా ఏం చెప్పాడంటే, నేనేదో ముసల్తనంలో చేసుకుందాం అనుకుంటే ముసల్తనంలో ఇంట్లో వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వరట మన చేతిలో. అందుకే ఆత్మాయత్తం ధనం, నీ చేతిలో పెత్తనం ఉన్నంత వరకే నువ్వు చేసుకో. ఇప్పుడు నీ చేతిలో పెత్తనం ఉంది, నేనే ఉన్నాను, నా చేతిలో 10 రూపాయలు ఇప్పుడు ఉన్న సంపాదన నాదనుకోండి, అప్పుడు నేను చేస్తే పుణ్యం లాభం, ఓ 10 రూపాయలు చేయగలుగుతాం. ముసల్తనంలో ఆస్తి పిల్లలకి ఇచ్చేసాక, వ్యాపారం అదే ఇతరులు లాగేసుకున్నాక, మనవలు వారసులు లాగేసుకున్నాక, లేకపోతే పిల్లలు లాగేసుకున్నాక అప్పుడు మనం అడిగి చేద్దామంటే వాళ్ళు చేయనివారు ఎక్కువ. అబ్బే ఒప్పుకో, ఇంట్లో కూర్చో తాతయ్య అంటారు, కూర్చో అమ్మమ్మ అంటారు, లేదా కూర్చో నాన్న అంటారు, డిఫినర్ కొడతారు. కాబట్టి ఏమంటున్నాడు, ఓపిక ఉన్నప్పుడు, నీ చేతిలో డబ్బు ఉన్నప్పుడు ఆత్మాయత్తం ధనం అనడంలో ఇంత అంతరార్థం ఉంది. నీ చేతిలో పెత్తనం ఉన్నప్పుడే నువ్వు పుణ్యం చేసుకో. కొంతకాలానికి పెత్తనం లాక్కుంటారు, విత్తనం లాక్కుంటారు, అప్పుడు నువ్వు డబ్బు ఇతరులకు చెయ్యలేవు, చెయ్యలేకపోతే ఘోర నరకానికి వెళ్ళక తప్పదు. అందుకని సత్తు స్థితిలో, మంచి స్థితిలో ఉన్నప్పుడే ధనం ధర్మం చేసుకోవాలి. పూర్వజన్మ కృతార్థానా అత్ర లబ్ధం ధనం బహు. ఇవాళ డబ్బు ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు మీరు? మనం పూర్వజన్మలో చేసిన పుణ్యము అన్నారు. పూర్వజన్మలో బాగా ధనం దానం చేస్తే ఈ జన్మలో అది విశేషమైన ఐశ్వర్య రూపం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇస్తే అయితే ఉత్తమ జన్మ, లేదా అసలు జన్మే లేకుండా హాయిగా ఊర్ధలోకాల్లో ఇంకా ఐశ్వర్యాలతో సుఖంగా ఉంటాం. అందుకని ఏమని చెప్పారు అంటే, తస్మాదేవం పరాజ్ఞాయ ధర్మార్థం దీయత ధనం. ధర్మార్థం, ధర్మం కోసం, మనం శుభగతి పొందడం కోసం ధనం, ధనము దీయతం ఇవ్వబడాలి. ఎవరికి అంటే, మంచి విశేషమైనటువంటి పరాజ్ఞ ప్రజ్ఞాశాలి అయినటువంటి పండితుడికి, మహానుభావుడికి దానం చెయ్యాలి. ఇప్పుడు చెప్పబోయే శ్లోకం కూడా ఇంకా సారాంశం చెప్పేయచ్చు, కానీ శ్లోకం ఎందుకు చెబుతున్నాను అంటే, ధర్మాత్ సంజాయతే అర్థశ్చ ధర్మాత్ కామోభిజాయతే ధర్మయేవాపవర్గాయ తస్మాత్ ధర్మం సమాచరేత్. ధర్మం వల్ల నువ్వు ధర్మం చేస్తే అర్థం కలుగుతుంది, డబ్బు వస్తుంది. అర్థం వల్ల కోరికలు తీరుతాయి, కామం అంటే అది. కామం వల్ల మోక్షం పొందుతాం, కాబట్టి ధర్మము ముందు చేస్తే అర్థ కామ మోక్షములు వస్తాయి. అసలు ధర్మమే చేయకపోతే నువ్వు చేయవలసిన ధర్మం, నువ్వు చేయవలసిన విధిని ఆచరించకపోతే ఇంకా తక్కిన వినా వస్తాయి. రమ్మంటే భక్తితో శ్రద్ధతో చెయ్యాలి. అది కూడా ఇండిచ్చుమాలాడరా బాబు, ధర్మం చేయమన్నాడరా అని ఏడుస్తూ చేయకూడదు. సంతోషముగా శ్రద్ధతో చేసే కర్మ వల్ల స్వర్గం పొందుతాం. భక్తి శ్రద్ధలతోట, ఇది కూడా భగవద్గీతలను చెప్పిన శ్లోకం యథార్థంగా చెప్పాడు ఈ 111వ శ్లోకంలో. ఈ శ్లోకం నేను ఎరిగి అన్ని పురాణాల్లో ఎక్కడో తోట వస్తుంది. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపకృతం అజ్ఞామి ప్రయతాత్మనగా. భక్తి శ్రద్ధ వీటితో ఒక్క ఆకు, పత్రం అంటే ఆకు, తులసి ఆకు, మారేడాకు, భక్తి లేకపోతే రా. శ్రీకృష్ణుడు రోజు తన చెనికాడు సుధాముడు అని ఒక స్నేహితుడు ఉంటే వాడి ఇంటి మేము చెల్లేవాడు, ఒక్కనాడు ఆ ఇంట్లో అడుగు పెట్టలేదట. ఎందుకని? అంత పరీక్షించాడు. మనకి ద్వారకలో వస్తుందండి కథ. ద్వారకలో శ్రీకృష్ణుడు 80 సంవత్సరాలు పైబడి ఉన్నాడు దాదాపు కాలం. పెళ్లి దగ్గర నుంచి ఇంకా ఆయన అక్కడే ఉన్నాడు. పెళ్లికి ముందే వెళ్ళిపోయాడుగా, రుక్మిణీ కళ్యాణం నుంచి చివరికి శరీరం విడిచిపెట్టేదాకా అక్కడే ఉన్నాడు. అంతకాలం ఉండి కూడా సుధాముడు అనే ఒకనొక మిత్రుడు రోజు ఆ గుమ్మంది ముందు నిలబడి వస్తాడేమో అని చూస్తే వచ్చేవాడు కాదు. ఎందుకని? కృష్ణుడు నేను స్నేహితులం కాబట్టి రావాలనుకున్నాడే తప్ప భక్తితో మనసులో కాకువలేదట ఎప్పుడు. ఆయన స్నేహితుడు అనుకుంటే రాడాయన. నీ అహంకారాలు నీ గొప్పతనం ఆయనకేం హక్కర్లా, భక్తిని పరీక్షిస్తాడు పరమాత్మ. చాలా అద్భుతమైన కథలు అదొకటి. ఆ భక్తి ఉంది కాబట్టి కుచేలుడు ఇన్ని అటుకులు పిడికెడు అటుకులు ఇస్తూ వచ్చేసాడు, దానికి ఐశ్వర్యం ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, పత్రం ఒక ఆకు నువ్వు భక్తితో, పుష్పం పువ్వు ఇయ్యి, ఫలం పండు ఇయ్యి, తోయం నీరు తల్లు, ఏమీ లేకపోతే ఇన్ని నీళ్లు తీసి అలా తల్లు. యహ ఎవడైతే మే నాకు భక్త్యా భక్తితో ఈ పైన చెప్పిన ఆకో నీరో పండో ఏదో ఇస్తాడో ప్రయత్నించి ఇలా విసురుతాడో అటువంటి వాడి దగ్గర నుంచి నేను ఎంతో ప్రేమతో తింటాను, నేను భక్షిస్తాను, స్వయంగా తింటానని చెప్పాడు. తింటానంటే కొబ్బరికాయ కొట్టుకుని ప్రసాదం తిన్నట్టు తీసుకుంటాడని కదా, అలా చూస్తే చాలు ఆయన లోపల సారం తిని మనకు ఆ ప్రసాదం ఇచ్చినట్టు అనమాట. కాబట్టి భక్తి మాత్రం కావాలి. అందులో మరణ సమయంలో భక్తితోటి పరమాత్మ అని హృదయమే సమర్పిస్తేనో. మంచం మీద పడ్డాడు ఒకడు, లేవలేడు. ఆ స్థితిలో నేను లేవలేను, కొబ్బరికాయ కొట్టలేను, ఏం వెలిగించలేను, ఒక అగరత్తు వెలిగిద్దామంటే కూడా ఓపిక లేదు నా చేతితోటి. అందుకే దర్బారు పైన ఎదురుగుండా ఉంది, కానీ ఇప్పుడు మంచం మీద ఉన్నాను ఎలా అనుకుని బాధపడక్కర్లేదట. నా మనస్సులో పశ్చాత్తాపంతో ఇంతకాలం నీకు సరైన సేవ చేయలేకపోతున్నానని ఏడుస్తున్నాను, ఇది నా హృదయం సమర్పిస్తున్నానంటే అప్పుడు వాడు ఆనందపడతాట. అమ్మా అబ్బాయి బాబోయ్ బాబోయ్ అంటే లాభంలా. ఆ సమయంలో తలుచుకోవాలి. కానీ భక్తితో ఎంతమంది తలుచుకుంటామండి మనం? మంచం మీద పడ్డప్పుడు, ఓపిక లేనప్పుడు మూలుగులు వస్తాయి తప్ప ముక్తి అలా గుర్తొస్తుంది. అప్పుడు మన మనస్సుని భక్తితో సమర్పించాలి. తనకి మంచి పాత్రుడైన వ్యక్తి దొరికినప్పుడు భక్తి శ్రద్ధలతో శాస్త్ర ప్రకారం ధర్మం చెయ్యాలి. ఇది స్వల్పమా అంటే కొంచెమా ఎక్కువ ఇలాంటి ఆలోచనలు చేయకూడదు. ముఖ్యంగా తల్లి తండ్రి ఆ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ధర్మాత్మాచ సపుత్రో వై దైవతైరపి పూర్వతే దాపయేద్యస్తు దానాని పితరం వ్యాతురం భువి. తండ్రికి మరణం వచ్చినప్పుడు తండ్రి చేతి మీదుగా అలా తాకించి దానం చేయమన్నారు కొడుకుని. మా నాన్న కదలలేకపోతున్నాడు చేయలేకపోతున్నాడని ఆ కొబ్బరికాయ వచ్చి ఇలా చేతిలో పెట్టి దానం ఇప్పిస్తారట. అందుకే మంచం మీద పడిపోయిన వాడు ఇవ్వలేడు కదలలేడుగా. అప్పుడు కూడా ఇచ్చేస్తున్నాడు ఆయన లోపల పిచ్చులు పడుతున్నాడు, వీడు ఏడ్చినా సరే బలంగా చెయ్యించేనే ఇప్పించాలి. అప్పుడు కూడా ఏడ్చేవాళ్ళు ఉంటారు సార్, అరే నేను చచ్చేది వచ్చాలరా ఎందుకురా దానం అని ఏడ్చేవాళ్ళు ఉన్నారు, అయినా సరే ఇప్పించమన్నారు. అలాంటి కుమారుడు ఆ కొడుకున్నాడే, భూలోకంలోనూ దేవలోకంలోనూ ఉన్న అందరు ధర్మాత్ములు అదృశ్య రూపంలో పూజిస్తారట వాణ్ణి. ఇలాంటి తండ్రి చేత తల్లి చేత మంచం మీద పడుండగా తాకించి ధర్మం చేయించిన వాడు ఉంటాడు కదా, వాడికి తాను సుఖం పొందుతాడు, వాడి మనవలు ముని మనవలు కూడా మోక్షం పొందుతాడు. అందుకని మంచం మీద పడిన వాడిని మనం గాలితో వాడి చేత దానం చేయించాలి. పితుశతగుణం పుణ్యం అంటే తండ్రిని ఉద్దేశించి దానం చేస్తే మా నాన్నగారి కోసం ఈ 10 రూపాయలు ఇస్తానంటే అది 100 రెట్లు, 10 రూపాయలు ఏమవుతుంది, 10 వందలు 1000 రూపాయలు అవుతుంది అనమాట. సహస్రం మాతురే వచ్చ తల్లిని తలుచుకుని ఇస్తే మా అమ్మ కోసం ఇస్తున్నానంటే 1000 రెట్లు, మా అమ్మ కోసం 10 రూపాయలు ఇస్తున్నానంటే అది 10,000 అవుతుంది. భగినీ సహస్రం అంటే సోదరిని తలుచుకుని చేస్తే అది 10 సహస్రం, 10,000 అట. ఎంతేదంటే సాధారణంగా అక్కా చెల్లెళ్ళని పెద్దగా ఎవడ పట్టించుకుంటాడు, ఉన్న ఆస్తి లాక్కుంటారు, కానీ అక్క చెల్లెళ్ళని గురించి దానం చేస్తే, అందుకే దూరం అయిపోయిన వాళ్ళ మీద అభిమానంతో చేస్తే 10,000 రెట్లు. సోదరే దత్తం అక్షయం, సోదరుణ్ణి గురించి దానం చేస్తేను, అన్నో తమ్ముడో చచ్చిపోయినప్పుడు వాడి పేరు మీద, లేకపోతే వాడి మంత్రం మీద ఉన్నప్పుడు వాడి పేరు మీద దానం చేస్తే అది ఏమవుతుందట, అక్షయం. ఇంకా దాన్ని ఎవడో లెక్క కట్టలేడు. బతికుండగా తన గురించి తాను ఎవడైనా ధర్మం చేస్తే ఇంకా వాడికి మహమ్మారి భయం లేదు, అపమృత్యు భయం లేదు, వాడు నరకానికి వెళ్ళడుగా, వెళ్ళడు. ఎన్ని నరకాలైనా వాడికి బలాదు తొలగిపోతాయి. నిజానికి ఒక వ్యక్తి మహాపాపత్తుడండి, వాడు నరకానికి పోవాలి, కానీ బతికుండగానే నేను చచ్చిపోతానని గ్రహించి ముందే పాపక్షయార్థం దానం చేస్తే ప్రణవపీఠ నిర్మాణార్థం 10,000 దానం అహంకరిషి అంటే అంతే, ఆ తర్వాత వాడు చేసిన మహాయమయాతనలను ఆ క్షణమే పోతాయి అని 116వ శ్లోకం చెబుతుంది. పిసిరిగొట్టుతనంతో దానం చెయ్యకపోతేను ఎది లోభాత్ నయచ్చంతి కాలే క్యాతుర సంజికే మృతాశౌచనుపితే సర్వే కదర్యాహ పాపనఖగా. పిసినిగొట్టుతో లోభాత్ అంటే పిసినిగొట్టుతనం, బాగా పిసినిగొట్టుతనంతో మరణం దగ్గరకు వస్తుందని తెలుసుండి కూడా ధర్మం చేసుకోకపోతే పోతే పోతాను, డబ్బెందుకు, డబ్బు కంటే నేనే ముఖ్యం అనుకుంటే ఆ లోభి చచ్చి అనేక వేల జన్మల పాటు ఎప్పుడూ కుక్క అనక్క వంటి జన్మలు ఎత్తుకుని ఉంటాడు, నరకం పాలు అవుతాడు. వాడికి మాత్రం ఈ జీవితంలో ఇక మోక్షం ఉండదు. పుత్ర పౌత్ర సహభ్రాత్ర సగోత్రాస్సు హృతస్తి నదద్యా దాతురాదానం బ్రహ్మజ్ఞాస్తే నతంతియ. ఎవరైనా తన వాళ్ళు మరణకాలంలో ఉంటే వాళ్ళకు కూడా ఏదో కొంత దానం చేయించాలి వాళ్ళ పేరు చెప్పి, అలా చెయ్యకపోతే బ్రహ్మహత్య పాపం పొందుతాడు మానవుడు. ఎంత తృణమైన తన శక్తిని అనుసరించి తృణము అన్నాడంటే అంత స్వల్పమని అర్థం. తృణం అంటే గడ్డి పరకు ఇచ్చేసి వదిలేమని కదా, అక్కడ ఎంత స్వల్పమైనా చెయ్యి వాళ్ళ పేరు చెప్పి. ఇప్పుడు సౌనకాది మహర్షులు సూతుణ్ణి అడుగుతున్నారు, దీనిని ఇంకా రకరకాల భక్తులు మన వరాహ పురాణంలో భూదేవి వరాహుణ్ణి అడిగిందని చెప్పాం, ఒకప్పుడు ఇదే గరుత్మంతుడు కూడా భగవంతుడైన కృష్ణుణ్ణి అడిగాడని చెప్పాం. మహాత్మా ప్రాణాపాయ స్థితిలో ఎలాంటి ధర్మాలు చేయాలో చెప్పావు, సరే మోక్షం పొందాలి అంటే మానవుడు ధర్మం చెయ్యాలని, అవి చెయ్యకపోతే వచ్చే నష్టాలు ఏమిటో తెలిసింది, చచ్చిన తర్వాత ఏం చేయాలి అవి కూడా చెప్పు, నీ వంకతోటి అందరూ వింటారు అన్నాడు. అయితే ఇప్పుడు చెబుతున్నారు విని జాగ్రత్తగా, అసలు మనిషికి నేను చస్తానని అనిపించినట్లండి కొంతమందికి, అలా అనిపించగానే తులసి చెట్టు ఎక్కడుంటే అక్కడికి పొమ్మన్నారు, తులసి కోట దగ్గరికి వెళ్ళి చచ్చిపోతే ఎక్కువ పుణ్యం, అందుకే దొడ్లో తులసి పెంచాలి. అక్కడ పైగా తులసి వనం దగ్గర అంటే ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర ఆవు పేడ పెట్టాము, పూర్వం మట్టి తులసుకోట్లు ఉండేవి, ఇప్పుడంతా ఈ సిమెంట్ వచ్చాక మట్టి మానేసాం. అసలు ఆవు పేడే లేకుండా పోయింది, ఆవు పేడ లేదు, ఆవు పేడ లేకుండా పోతాం. అవి రోడ్డు మీద వాళ్ళ పోస్టులు తిరిగిపోతున్నాయి, మా ఇంటి మీదకి వచ్చి మా అరటిపండు తిరిగిపోతున్నాయి. వాడు మాత్రం ఇంట్లో వానరు పాలు పితుక్కుంటాడు, వాడు వానరు కాదు వానరం కోతి. కాబట్టి ఆవు పేడ చాలా అవసరం, తులసి కోటకి ఎంతో కొంత రాయాలి. కనీసం తులసి మొక్కలు మొదట్లో ఇంత ఆవు పేడ పెట్టండి, ఆ తులసి చెట్టు కూడా బాగా అద్భుతంగా పెరుగుతుంది. అక్కడికి వెళ్ళాలట. తులసీ సన్నిధౌకుర్యాన్ మండలం గోమయ్యేనతు. ప్రాణాపాయ స్థితి వచ్చిందనుకోగానే ఆవు పేడతో తులసి చుట్టూ అదికి మండలం కింద చేసి ముక్కెట్టుకుని అక్కడ నువ్వులు చల్లి దర్భలు పరిచి చాలగ్రామం అక్కడ పెట్టి ఆ చాలగ్రామాన్ని తలుచుకుంటూ దామ్మని చచ్చిపోమన్నాడు. అలా చచ్చిపోతే ఇంకా వాడికి మోక్షం వచ్చి తీరుతుంది. తత్సన్నిధాన మరణాన్ ముక్తిని జంతో సునిశ్చిత. వాడు సందేహం లేకుండా సాలగ్రామం అంటే విష్ణు స్వరూపం కనుక మోక్షం పొందుతాడు. ఎలా తెలుస్తుంది? అందరికీ నేను డామ్ అంటానని తెలుస్తుందా? ఇంకో గంటలో డామ్ అంటాననే ముందు కూడా కాఫీ తాగేసి పెళ్ళాన్ని తిప్పమాలిందని తిప్పి తెచ్చిపోయేవాళ్ళు ఉంటారు, తెలియదు. అందుకని ఏం చేశారు అంటే వార్ధక్యం వచ్చేటప్పుడు తులసాకులు ఎండు తులసాకులు జేబులో పెట్టుకుని అస్తమాటు చెయ్యేసుకుంటూ ఉంటారు. అస్తమాటు లాల్చి జేబులో చేస్తే డబ్బులు ఉన్నాయనుకుంటే దొంగ పేరుగులు ఎక్కువపోయే ప్రమాదం ఉంది, అది కూడా యాత్ర. అందుకని డబ్బులు వేరే చోట పెట్టి ఒట్టి తులసి అటు ఇటు జేబులో వేసుకుంటాయి. వాడికి అవతలాడు అదృష్టం పోతే తులసి దొక్కుతుంది. తులసి ఎంత గొప్పదో చెప్పాడు. తులసి విటపచ్చాయ ఎత్రాస్తి భయతాపగా తత్రైవ మరణాన్ముక్తి సర్వదాన దుర్లభ. సమస్త భయాలు తొలగించే అత్యంత పవిత్ర వృక్షం తులసి, అన్ని తాపాలు తొలగించేది తులసి. ఆ నీడ ఎక్కడుంటే అక్కడ మనం అన్ని దానాలు చేసిన పుణ్యం పొందుతాం. తులసి నీడ కనపడే ప్రదేశంలో మరణిస్తే మోక్షం పొందుతాడు. ఏ గృహంలో తులసి వృక్షం నిత్యం పూజింపబడుతుందో ఆ గృహం దరిద్ర పాటలు రాత. అసలు వాడు ఏం పాడుతున్నాడు నాకు ఇప్పుడు కూడా అర్థం కదా. పాడేవాడికి వినేవాడికి ఆ డాన్స్ చేసేవాడు. వాళ్ళ గుర్రం మీద కర్రతో కొట్టాలని తీసుకున్నప్పుడు దాన్ని వాళ్ళని కొట్టలేక ఇక్కడే కూర్చుని మీకు మాత్రం యముడిని కొట్టేస్తున్నాను నేను ఈ కథల ద్వారా. ఎక్కడ చూస్తున్నా విదేశాల్లో ఈ కథలు వినడానికి ఇష్టపడుతున్నారు ఇప్పటికి కూడా చాలామంది. అందుకని చెప్పాడు సుస్పష్టంగా, ఏ ఇంట్లో తులసి వృక్షం ఉంటుందో ఆ గృహం అట తద్గృహం తీర్థరూపం. అన్ని తీర్థయాత్ర స్థలం అది. నా అయాంతి యమకంకరాహ, యమకంకరులు రారుగాక రారు. మీరు చూడండి, అందుకే మా ఇంట్లో ఇప్పుడున్న పీఠం ఉన్న ఇంట్లో మృత్యుదేవత అడుగు పెట్టడానికి జంకుతుంది ఆ ఇంట్లో ఉంటే. మూడేళ్ళని చచ్చిపోతారనుకుంటున్న ముసలాయన మా మామగారే అలా మళ్ళీ లేచిపోయి ఆమె అంటూ తిరిగేస్తారు. బయటికి వెళ్తే మళ్ళీ మూడు గెలుస్తుంది. అది రహస్యం అది. ఎందుకంటే అక్కడ నిత్యం జరిగే పూజలు సాలగ్రామం నెత్తి మీద ఉంది. అక్కడ తులసి ఒక పక్కన ఉంది, అత్యంత పవిత్రమైన శ్రీచక్రం ఉంది. అక్కడ అపమృత్యువులు ఉండవు, సకాల వరణం హాయిగా వెళ్ళిపోయే మృత్యువు లేదు. అక్కడ చూడండి, మీరు అడుగు పెట్టండి, ఏదో తెలియని ఒక దివ్యశాంతి. అక్కడికి రండి, అందరికీ ఏదో ఒక అనుభూతి. ఓ డాక్టర్ గారు అక్కడికి వచ్చాడు, గుండెపోటుతో తెచ్చిపోతాడు అనుకున్నారు. ఎదురుకుండా ఒక హాస్పిటల్ కట్టాడు, రవి హాస్పిటల్. కొద్ది రోజులు దొరకకుండా ఇల్లు కట్టుకుపోవడం అక్కడికి వచ్చిన వాళ్ళంతా. అది దాని యొక్క గొప్పతనం అనమాట. ఎందుకని అంటే అక్కడికి నాయాంతి యమకంకరా, అక్కడ ఉన్నంతకాలం యమకంకరులు రారు అని చెప్పాడు నవమాధ్యాయంలో. తులసి మంజరీయుక్తో ఎత్తు ప్రాణాన్ విముంచతి అంటే తులసీ దళాల మాల దగ్గర పెట్టుకుని మెడలో ధరించి ప్రాణం విడుతుంది. సాధారణంగా తులసి ఎప్పుడు పెట్టేప్పుడు మెడలో వేసుకోకూడదు, చెవిలో పెట్టుకోకూడదు అని చెప్పాను. కానీ ముసలితనంలో తులసి మాల మెడలో వేసుకోవాలి. ఎందుకంటే ఏమో ముసలితనంలో ఎప్పుడు చచ్చిపోతాం మనకేం తెలుసు? పడుచువాడికి చెప్పలేము, ఆయుర్దాయం ఉంటుంది నమ్మకం ఉంటుంది. కానీ వార్ధక్యంలో మన శరీరం మనది కాదు, అసలు ఎప్పుడూ కాదు, వార్ధక్యంలో అసలు కాదు. అందుకని వార్ధక్యంలో తులసి వాళ్ళ మెడలో వేసుకుని పడుకోమన్నారు చచ్చిపోయేటప్పుడు. ఎందువల్ల? అది మెడలో ఉండగా అదృష్టవశాత్తు ప్రాణం పోయిందంటే యమధర్మరాజు అక్కడికి వచ్చి చూసి అడిగి పారిపోతాట. యమధర్మరాజు గారు ఓడిపోతాడండి, పోలీసు వాళ్ళని చూస్తే యమకింకర్లు చూసినట్టు వీళ్ళు ఈ దొంగలు పారిపోతారు లేదు చెప్పలేము. ఎందుకంటే పోలీసులకి దొంగలకి కనెక్షన్లు ఉన్నాయట్లండి. వాటి దొంగలు పోలీసు వాళ్ళని చూసి పారిపోతారు లేదో తెలియదు, కానీ యమకింకర్లు యమధర్మరాజు తులసిమాల మెడలో ఉన్నవాడిని చూస్తే మాత్రం ఒక్క దెబ్బకి 1 2 3 అని ఎగిరి కంపేసి పారిపోతారు. మళ్ళీ రాడు ఏముడు అక్కడికి. ఇంకేదో బాగుంది, నేను వేసుకుంటానంటే నోట్లో తులసీదళం పుచ్చుకొని చచ్చిపోతే ఎవడని అదృష్టం చెప్పు చెప్పలేము. అందుకే పూర్వం ఏం చేసేవారండి, ముసల్తనంలో ప్రాణం పోయే ముందు తులసీదళం నోట్లో వేసి తీర్థం పోసేవారు. తులసీ తీర్థం అని గొంతుకులో నీరు వెళ్ళిన వెళ్ళకపోయినా ఆ దళం గొంతుకు కట్టుబడితే చాలు, వాడు హాయిగా స్వర్గానికి వెళ్ళిపోతాడు. వైకుంఠం పొందినా పొందకపోయినా కనీసం స్వర్గం గ్యారంటీ. శిలాఖ పవిత్ర త్రివిధాహ దర్భాశ్చ తులసీతథాహ నరం నివారయంత్యేతే దుర్గతిం యాంతి మాతరం. చచ్చిన తర్వాత మనిషిని పవిత్రం చేసేవి 3 వస్తువులు, త్రివిధాహ 3 వస్తువులు. ఏమేంటివి అంటే నువ్వులు, 2 దర్భలు, 3 తులసి. ఈ 3 మరణించిన వాడి శరీరం మీద పడితే వాడికి నరకం కొంతవరకు తొలగిపోయినట్టు, వాడిని పవిత్రుడి చేస్తాడు. వాడంతట వాడే వాటి మీద పడుకున్నాడా ఇంకా పవిత్రుడైపోతాడు. అసలు నిత్యం ఈ తులసి మొదలైన ఈ పవిత్రాలను వాడితే ఇంక చెప్పేట. మరణించిన తర్వాత మనిషి శరీరాన్ని కొన్ని దుష్టశక్తులు అపహరించి ప్రేతం చెయ్యాలనుకుంటాయి. అంటే వీళ్ళు తీసుకెళ్ళి ఒక ప్రేతాత్మగా మార్చాలనుకుంటాయి. అందుకే మరణించగానే నువ్వులు దొల్లుతారు వాడి మీద. దర్భ నువ్వులు దొల్లారో ఆ ప్రేతాత్మని భూతాత్మగా మార్చకుండా పవిత్రాత్మగా మారుస్తారట యమకింకరు. దర్భలు విభూతి ఆవు తోకల నుంచి పుట్టాయి. తర్వాత శ్రీ మహావిష్ణువు వెంట్రుకల నుంచి అవి పుట్టాయి. దర్భలంటే ఏమిటి అంటే విష్ణు కేశములు అంట. శ్రీ మహావిష్ణువు యొక్క దుట్టు, దర్భలు, ఈ 2 అభేదం. నువ్వులు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క రోమములు, శరీరం మీద ఉన్న రోమాల నుంచి పుట్టాయి. అందుకే విష్ణువుని ముట్టుకుంటే ఎంతో, నువ్వుల్ని ముట్టుకుంటే అంత. విభూతిని ముట్టుకుంటే ఎంతో, విష్ణువుని ముట్టుకుంటే అంత. దర్భలను ముట్టుకుంటే ఎంతో, విష్ణువుని ముట్టుకుంటే అంత. అందుకే దర్భలు పవిత్రం అన్నారు సత్కార్యక్రమాలకి. మనం దర్భాసనం మీద కూర్చోవడం, దర్భలతోటే తజ్జనాలు పెట్టడం, దర్భలతోటే సూర్యగ్రహణం అప్పుడు శుద్ధి చేసుకోవడానికి గల కారణం ఏమిటంటే దర్భ అంటే ఏమిటి మళ్ళీ గుర్తుపెట్టుకుంటారు కదా. దర్భనగా శ్రీ మహావిష్ణువు యొక్క జుట్టు. విభూతి అంటే ఏమిటి, విష్ణువు యొక్క జుట్టు అని గుర్తుపెట్టుకోండి. అందుకే ఏమన్నారు, అతంతత్తర్తనాదేవ సర్గం గచ్చంతి మానవా అత తత్పరిశనాత్. వాటిని ముట్టుకోవడం వల్ల మానవులు స్వర్గానికి ఎడతారు. కుశ మూలే స్థితో బ్రహ్మ కుశ మధ్యే జనార్దన కుశాగ్రే శంకరో దేవ త్రయో దేవా కుశే స్థిత. మనం తెల్లవర్గం లేచినప్పుడు ఓ శ్లోకం చెప్పుకుంటూ ఉంటాం, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కరదరు. ఇక్కడ కూడా ఇంకో శ్లోకం దానికి చెప్పాడు. కుశమూలే స్థితో బ్రహ్మ, దర్భ తీసుకోండి, దర్భ యొక్క చిట్ట మూలం ఉందే సన్నగా ఉంటుంది ఆ కొస. ఆ కొసలో బ్రహ్మగారు ఉన్నాడు. కుశమధ్యే జనార్దన, దర్భ మధ్యలో జనార్దనుడు ఉన్నాడు. అగ్రభాగంలో ఎక్కడున్నాడు, పై భాగంలో కుశాగ్రే శంకరో దేవ శివుడు ఉంటాడట అగ్రభాగంలో. త్రయో దేవాకుశే స్థిత, అందుకే కుశ అనగా దర్భ. దానిలో త్రయో దేవాహ ముగ్గురు దేవతలు ఉన్నారు, 3 దేవతలు దర్భలో ఉన్నారు అండి. అందుకే దర్భలు ఎప్పటికీ ఎండిపోయినా, పచ్చిగా ఉన్నా, నానిపోయినా, ఎక్కడున్నా దర్భ దర్భే. మైలు వస్తే ఇంట్లో ఉన్న వస్తువులు పాడైపోయినవి శుద్ధివ్వాలంటే దర్భలయ్యాలి. అలాగే గ్రహణాలు వస్తే అందుకేం చేయాలి, బొరగాయల్లో వాటిల్లో దర్భలయ్యాలి. ఇంట్లో ఎవడన్నా డామ్ అంటే దర్భ వెయ్యాలి, ఎవడన్నా పుట్టినప్పుడు దర్భ వెయ్యాలి, అన్నిటికీ దర్భ అన్నారు. దర్భల మీద ఉంచిన పిండాన్ని భూతప్రేతాలు తినకుండా మన ఆత్మలే స్వీకరిస్తాయి. లేదంటే అగ్నిహోత్రం కూడా అక్కడ సరిగ్గా వెలగదు. అందుకే కొన్ని ఇళ్లలో అగ్నిహోత్రం సరిగ్గా వెలగదు, ఆ పిండాల కార్యక్రమం ఏదో రక రసాభాస అవుతుంది. ఆవు పేడతో ఈ చచ్చిపోయిన ఇంట్లో కనుక అలంకారం చేస్తే, ఎవడన్నా మరణించిన తర్వాత ఆ భూమిని ఆవు పేడతో అలంకరించాలి. అక్కడ తర్వాత తెలలు దర్భలు, అంటే తెలలు అంటే నువ్వులని చెప్పాను, దర్భలు కూడా పరతాలి. అప్పుడు దాని మీద శవాన్ని పడుకోబెట్టాలట. శవమును పడుకోబెట్టాలంటే ముందు అక్కడ ఆవు పేడతో కాస్త అలికి దర్భలేసి నువ్వులేసి అప్పుడు ఆ శవాన్ని ఆసనం మీద పడుకోబెట్టాడో అటువంటి వాణ్ణి యమకింకరులు ఎక్కువ శిక్షించరు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సమస్త దేవతలు అగ్నిహోత్రుడు అందరూ ఆ ఆవు పేడలో ఉన్నారట. గోమయము అనగా ఆవు పేడ, అందులో ఎవరెవరు ఉంటారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు, దేవతలు ఉన్నారు, అగ్ని ఉన్నాడు. అందుకే ఆవు పేడ మీద పడుకోబెట్టడం శవాన్ని. అసలు స్వతసిద్ధంగా భూమి పవిత్రమే, కానీ ఈ భూమి మీద తిరిగే మనలాంటి మానవుల స్పర్శ వల్ల భూమి ఒక్కో చోట అపవిత్రం అవుతున్నట్టండోయ్, అందుకే దుర్మార్గం. ఈ కిరస్థానం వాళ్ళ శ్మశానాలు ఉన్నాయి అపవిత్రాలు, ఆ దౌర్భాగ్యులు అడుగు పెట్టిన చోటల్లో తగలడిపోయినట్టే. అందుకని అది పవిత్రం అవ్వాలంటే దాన్ని ఆవు పేడ వెయ్యడమే దానికి మూలం, ఇంకేమీ లేదు. అందుకని గోమయమునకు అంత శక్తి ఉన్నది. రాక్షసులు, పిశాచాలు, భూతాలు, ప్రేతాలు, యమధర్మరాజుతో కూడి తిరుగుతూ ఉంటారు అక్కడ ఇళ్లలో చచ్చిన తోట. అందుకే ఆవు పేడతో అలంకరిస్తే అప్పుడు యమధర్మరాజాదులు వచ్చి, ఒరే నువ్వు చచ్చావురా, పరమపాపాత్ముడురా, నిన్ను కర్రతో కొట్టి తీసుకుపోతావని అనక వాడిని కొంచెం గౌరవించి, నువ్వు దుర్మార్గుడివైనా నీ పాపాలు పోయాయి, కేవలం ఆవు పేడతో ఈ నేల అలికి పైన దర్భలు వేసి ఆ మీద నిన్ను పడుకోబెట్టారా, నీ జాతకం మారిందంటారు. చూడండి ఎంత పాపాత్ముడికైనా ఎంత సుఖం వచ్చిందో. కానీ ఇవన్నీ ఎప్పుడు చేస్తాం మనం? ఆ మనిషికి మనం చెయ్యాలనుకున్న చేయను అప్పుడు తోచదట బుర్రకి, గుర్తుపెట్టుకోండి. కర్ణుడి దగ్గర శక్తి అని ఒక ఆయుధం ఉంది. 13 రోజులు యుద్ధంలో వాడు వాడలేకపోయాడు. భీష్ముడు 10 రోజులు ఉన్నాడు, ఆ రోజులు ఎలాగో రాలేదు. తర్వాత 3 రోజుల పాటు వాళ్ళ చివరికి ఘటోత్కతుడి మీద వేశాడు. ఘటోత్కతుడు చచ్చిపోగానే ధృతరాష్ట్రుడు అంటాడు, ఎంతో గొప్ప ఈ శక్తి ఆయుధం ఎప్పుడూ అర్జునుడి మీద వేసి ఉంటే అతను మనకు యుద్ధమే ఉండకుండా ఉండును కదా, ఎందుకని ఈ దుర్మార్గుడు వేయలే, కర్ణుడు మోసం చేశాడు అన్నాడు. అప్పుడు చెప్పాట సంజయుడు, ప్రతిరోజు రాత్రి దుర్యోధనాదులు వచ్చి రేపు పొద్దున శక్తితో అర్జునుడిని చంపేయి అనగానే కర్ణుడు శక్తిని చేత్తో పుచ్చుకుని, రేపు ఈ శక్తిని అర్జునుడి మీద వేసి చంపేస్తా, ఇంకా తర్వాత నాకు పెంట ఉండదు చూడండి అంటట. పొద్దున్న యుద్ధానికి అడగానే మర్చిపోయేవాట, రాత్రి గుర్తు చేసిన వీళ్ళు మర్చిపోయారట. ఎందుకని? కృష్ణుడు వాళ్ళకి మతివరిపిచ్చాడు, లేకపోతే ఇంద్రుడిచ్చిన ఆ శక్తి అది మంత్రశక్తి కదా, మరి ఆ శక్తి ఎవడి మీద వేసిన ఆహారికి శివుణ్ణి కూడా చంపేస్తుంది, అంత గొప్ప శక్తి. అదే దైవానుగ్రహం అంటే. ధర్మం లేకపోతే శక్తి ఉండి ఉపయోగంలా. ఈ రోజు పదో పరకు ఇలా ధర్మం చేసుకోకపోతే ఇంట్లో పేడ ఉంటుంది, తులసి ఉంటుంది, అన్నీ ఉంటాయి, దర్భలు ఉంటాయి, కానీ పడుకోబెట్టరు. అక్కడ తీసుకెళ్ళి పెంట మీద పడుకోబెడతారు. పెంట మీద ఎందుకున్నాను చెప్పనా, ఈ మధ్యన ఒక ఆయన పోతే బయట పడుకోబెట్టారు ఆ ఇంట్లోనే. ఇంతకీ ఆ కింద ఏముందో చెప్పగలరా మీరు? లెట్రిన్ కోసం తీసే గుంట, పైన సిమెంట్ చేసేసారు వాళ్ళకి తెలియట్లా. చూసారా ట్యాంక్ చదువుతారు, లెట్రిన్ ట్యాంక్ ఇంట్లో, ఆ ట్యాంక్ పైన పూడి చేస్తారు కాబట్టి తెలియదు, సిమెంట్ చేస్తారు, మార్పులు కూడా వేస్తే అసలు తెలియట్లా. చివరికి వీడు బతుకు పెంట మీద పడుకోబెడితే వీడిని కొన్ని గంటల సేపు ఆ పైన పెంట తాగిస్తారు, మనకు తెలియదు. పడుకోబెట్టేటప్పుడు కింద ఏమికుంటుందో చూసుకోవాలి. అందుకే కానీ ఎందుకు తప్పట్లా ఇంట్లో వాళ్ళకి మనం పెంట మీద ఆ లెట్టిన కొంట అడుగును రాని అంటే, వీడు బతుకుండగా పద్మాగర్ గారు పురాణం విన్నాడా, ప్రణవ పీఠానికి 10 రూపాయలు ఇచ్చాడు దుష్మాలాడు, అందుకే ఆ పెంట మీద పడుకోబెట్టా, అది రహస్యం. అంచేత ఎంతో కొంత సత్కార్యక్రమములు చెయ్యకపోతే అయ్యా ఇంత బాగా చెప్తేస్తాడు మరి ఆయన నేనేం చేయను, నేను చెప్పరా. వేదవ్యాస గారు చెప్పారు, విష్ణుమూర్తి చెప్పాడు, సౌరకర్ మాత చెప్పాడు. పద్మాగర్ గారు అంటే పద్మాగర్ గారు కాదు, ధర్మకార్యం చేయకపోతే అన్నీ ఉండి కూడా ఉపయోగం లేదు అని చెబుతున్నాను. అతో గ్రిహోత్రం శ్రాద్ధం చ బ్రహ్మబోధ్యం సురార్చనం. మండలేన వినా భూమ్యాం ఆతురం నైవ కారయేత్. అందుకే ఏం చెప్పాడంటే, దేవతా పూజ, బ్రాహ్మణులకి భోజనం పెట్టడం, యజ్ఞం, ఇవి నేల మీద మండలాకారంలో భూమిని శుద్ధి చేయకుండా చేయకూడదు. ఇప్పటికి కూడా యజ్ఞం చేసేటప్పుడు అందుకే వచ్చారు సావుపేట రాస్తారు, కారణం అది కట్టెలకో లేకపోతే ఆ యజ్ఞ గుండానికో లేకపోతే ఇటికలకో సావుపేట రాయకుండా యజ్ఞం చేయకూడదు. చేస్తే ఆ స్థలం ఏమో తెలియదు. అగ్నిహోత్రం, శ్రాద్ధం, బ్రాహ్మణ భోజనం ఇవి శుద్ధి చేయకుండా ఆవుపేడతో చేయకూడదు. శవమయ్యాక పడుకోబెట్టేటప్పుడు కింద ఆవుపేడ రాయాలి. ఈ శవాన్ని ఎత్తుకుపోయాక కూడా మళ్ళీ ఆవుపేడతో శుద్ధి చేయాలి, లేకపోతే ఆ స్థలం కూడా పిశాచి స్థలమే. ఎంతోమంది నేల మీద వెళ్ళిపోతున్నారే, ఆ నేలను మళ్ళీ శుద్ధి చేయాలంటే అదే కారణం. పడుకోబెట్టాక, పోసుకుపోయేటప్పుడు కాదు. ఒక ఇంట్లో ఒక ఆడు పడుకోబెట్టి ఒక గంట, రెండు గంటలు, ఐదు గంటలు, ఆరు గంటలు, ఆ తర్వాత ఆ శవాన్ని అక్కడ తీసేసాక అది ఎలా శుద్ధి అవుతుంది అంటే ఆవుపేడ రాస్తేనే శుద్ధి అవుతుంది. ఆ ఆవుపేడ రాసిన తర్వాత అప్పుడు వాడు పుణ్యాహవచనం చెయ్యాలి. ఆవుపేడ రాయకుండా ఎన్ని పుణ్యాహవచనాలు చేసినా సంపూర్ణ శుద్ధి కాదు. అప్పుడు ఆ ఇళ్లలో విజయం తక్కువవుతుందట. దిగ్విజయం కలగాల్సిన తోట అపజయాలు వస్తూ ఉంటాయి అన్నారు. అది జాగ్రత్త. లిప్త భూమ్యామత కృత్వా స్వర్ణరత్నం ముఖే చెపేత్ విష్ణో పాదోదకం తద్యాత్తాల గ్రామ స్వరూపిణ. కొంతమంది ఇంట్లో మంచం మీద పడుకుని తీసుకుని తీసుకుని తస్తారు ఎక్కువ కాలం. అలా తీసుకుని పోయేవాడు తెలుస్తాడు మనకి. అప్పుడు ఏం చేయాలంటే చివరి క్షణాల్లో వాడికి పోతాడు అనిపించినప్పుడు అలకబడిన నేల మీద అంటే ఆవు పేడతో నేల అలికి అక్కడ పడుకోబెట్టాలి. తీసుకొచ్చి నోట్లో బంగారం కానీ రత్నం కానీ లేదా సాలగ్రామం కానీ పెట్టి నీళ్లు పోయాలి. సాలగ్రామం విష్ణు స్వరూపం. ఆ ముఖంలో సాలగ్రామ జలం పడిందో ఆనాటి వరకు వాడు చేసిన కొన్ని భయంకర హత్యాపాపాలు పోతాయి, శుద్ధి అవుతాడు. ఒక్క బిందువు అన్నాడండి, ఒక్క డ్రాప్, ఓన్లీ వన్ డ్రాప్, సింగిల్ డ్రాప్ సాలగ్రామ జలం కానీ తులసి జలం కానీ నోట్లో పడితే సమస్త పాపాలు నశిస్తాయి. అందుకే తులసి లేదా సాలగ్రామానికి అభిషేకం చేసిన నీరు తీర్థంగా రోజు తీసుకుంటే పుణ్యాత్మ.